సర్వం
సాధమే ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన
అందరికి వినిపించాలి, అల్లరి చేయదు.
ఒక మాట పలికిన
దర్శనాలు చూడాలి ఈరోజు.
అయ్యా, ఒక మాట పలికిన చాలు మీకు సాధమే, సర్వం సాధమే మీకు సాధమే, సర్వం సాధమే మీకు సాధమే, సర్వం మీకు సాధమే, సర్వం మీకు సాధమే, సర్వం సాధమే, సర్వం సాధమే, సర్వం సాధమే, సర్వం సాధమే, సర్వం
మీ కండ్రలో మీరు ఆపుకోండి.
మీకు సాధమే సర్వం, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు అయ్యా, ఒక మాట పలికిన చాలు. ప్రభు కరుణించవా, ప్రభు కరుణించవా, ప్రభు
ప్రభువా మహాశల్ ఎనిమిదిని అదా చూడండి. 12:23 ఉంది, అన్నిటికంటే ఘోరమైన పాపం, వ్యభిచారం కంటే ఘోరమైన పాపం చూడండి, అన్నిటికన్నా ఘోరమైన పాపం బైబిల్లో. హల్లెలూయా చెప్పండి. ఇక ఎవరు చెప్పండి ఘోరంగా పాపం చేసేటోళ్ళు, ప్రార్థన చేయనోళ్ళు. హల్లెలూయా. ఈ పాపం ఎంతమంది చేస్తారు చెప్పండి. యేసు ప్రభు బైబిల్లో అన్నాడు, పాపమందు పట్టబడిన స్త్రీ కాడికి పోయాడు, ఆ స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టారు. అయ్యా బోధ కూడా వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపాలి కదా, మరి ఇవన్నీ కొట్టి చంపుతున్నాం, నువ్వు బాధ్యమేనా అంగీకరిస్తున్నావు చంపండి అన్నాడు. తర్వాత అన్నాడు కదా, పాపం చేయని వాళ్ళు ఎవరు, వారు చంపండి అన్నాడు. అయితే వాళ్ళు చంపలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు కాడికి వచ్చింది, అయ్యా వాళ్ళు నన్ను కొట్టలేదు అయ్యా అని. ఈయన ఏమన్నాడు, అమ్మ నేను కూడా నిన్ను కొట్టను, ఇక్కడి నుంచి పాపం చేయకు అన్నాడు. వ్యభిచారాన్ని విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టిందా, విడిచిపెట్టి విడిచిపెట్టేదా, వ్యభిచారం చేసిన వాళ్ళు విడిచిపెట్టాడు. పౌలు ఎంతమందిని చంపిండండి, చాలా మంది చంపిండు, అంతకుని ఆయన విడిచిపెట్టాడు. బాగా గమనించండి, అందరినీ బైబిల్లో విడిచిపెట్టాడు కానీ ఒక్కరిని విడిచిపెట్టలేదు. ఎవరు చెప్పండి, ప్రార్థన చేయనోడు ఒక్కడే ఉండు బైబిల్లో చెప్పండి, దేవుడి అభిషేకం పొందుకొని. ఎవరండి ఆయన, సౌలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంది చేత కాక కన్నపీసే అసలు స్త్రీ కాడు వేయండు, ప్రార్థన చేస్తే వీడు కూడా బతికిపోయేటాడు. హల్లెలూయా. చూసారా ఎంత ఘోర పాపం చెప్పండి, ప్రార్థన చేయకపోవడం చాలా పెద్ద పాపం. అంటే ప్రార్థన చేయొచ్చు పాపం చేయొచ్చు అన్నట్టు, అంటే పాపం చేసినాక ప్రార్థన చేయొచ్చు నేమని మీరు అనుకుంటున్నారేమో, కరెక్ట్, ప్రార్థన చేసేటోడు పాపం చేయడు, గుర్తుపెట్టుకోండి. పాపం చేసేటోడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేటోడు పాపము చేయడు, అక్షరాల నిజం. నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను దేవునాత్మ బయటపెడతాడు, పాపం చేయలేవు. ఒకవేళ ప్రార్థన మాన్యం అనుకో, నేను బుద్ధివంతునని చెప్తే నేను నమ్మను, బైబిలే నమ్మతలేదు. ఎందుకంటే ప్రార్థన దూరమైన మరుక్షణం పాపం లోనికి వచ్చేస్తుంది. అదే నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు, నీ హృదయ నిండా పాపమే ఉంది. ప్రార్థన ఎప్పుడంటే చేయలేదో, ప్రార్థన పక్కకు తప్పిన మరుక్షణం సాతాంగడు వచ్చి నీలో కూర్చుంటాడు. నీకు ఇష్టం వచ్చిన ఆలోచనలు వస్తాయి, నీకు నీ ఇష్టం వచ్చినటువంటి నోటికి వచ్చిన మాటలు దానికి అద్దె ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు బాగా చూడండి, వాని ఉద్దేశం వేరే ఉంటుంది. ప్రార్థన బంద్ చేసి బాధల మీద తిరిగేటప్పుడు వాని ఉద్దేశము వేరే ఉంటుంది. ప్రార్థన చేయని వాళ్ళందరూ ఎవరు చెప్పండి, పాపం చేసేటోళ్ళు. హల్లెలూయా. ఎంతమంది పాపం చేస్తారు చెప్పండి, ఈద్ రోజు నుంచి రేపు ఆదివారం వరకు మిమ్మల్ని అడుగుతారు. ఈ చదువు రాని వాళ్ళు ఎంతమంది అండి? ఇలా చదువు రాని వాళ్ళు అయితే మీరు దేవునికి వచ్చి పిలిపించే కాడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి, ప్రభువా నీ సన్నిధిలో నేను రోజు గంట చేసిన ఇది సత్యమే అని వెళ్ళిపోండి. నేను ఏమనను, ఎందుకంటే నిర్ణయాలు ప్రభు తీసుకుంటారు. చదువు వచ్చిన వాళ్ళు మాత్రం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసి నాకు చేసి రాసి చూపించాలి వచ్చే ఆదివారం నాడు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చే ఆదివారం నాడు ఎంతమంది ఎంత ప్రార్థన చేస్తారో నాకు చూపించాలి, అంతేనా? నా ప్రార్థన కూడా మీకు చూపిస్తా. హల్లెలూయా. నా ప్రార్థన ఎక్కువ ఉంటుంది కాబట్టి నాది వద్దులేండి, మీరు చెప్తే చాలు. హల్లెలూయా. నా ప్రార్థన కావాలంటే నా డైరీలో దొంగసారి చూసుకొని దొరుకుద్ది. అయితే దేవుని బిడ్డారా బాగా గమనించండి, వచ్చే ఆదివారం మాత్రం మిమ్మల్ని ప్రార్థన అడుగుతా. ఏం అవసరం లేదు, ఏం చేయాలి చెప్పండి, ప్రార్థన చేయాలి. ఆడలేయా ఆడలేయా. మీరు ఎన్ని చేసినా ప్రార్థన చేయకపోతే పాపమైన విషయాన్ని మీరు గమనించండి. ఇంకొక మాట చెప్తాను చూడండి, కొన్ని మాటలు చెప్పి మీకు వాక్యం చెప్తాను. యోబు గ్రంథము 41:11 త్వరగా నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతయు నాదే కదా. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటుంది చెప్పండి, దేవుడు నాకు ఇవ్వాలి, నేను నీకు ఇవ్వాలి, కాబట్టి నీవు నాకేమైనా ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాడు. అయితే దీనికి ఒక కథ చెప్తాను, ఒక గ్రామంలో జరిగిన విషయం. హల్లెలూయా. నిజంగా జరిగిన కథ కావాలా లేకపోతే ఉపమానం కావాలండి? నిజంగా తగిన కథ చెప్తా వినండి. హల్లెలూయా. ఒక బిచ్చగాండ్ల అమ్మాయి ఆడుకుంటా ఉంది, బాగా దీన దరిద్రం, రోజు ఎంతో ప్రయాసపడి ఓ ఇల్లు తిరుగుతా ఉంది, ఆడుకొని తింటా ఉంది. ఎంత అడుక తిన్నా ఆమె జీవితంలో పాపం ఎక్కడ ఏమాత్రం కూడా తృప్తి పడ్డట్టు ఎక్కడ లేదు. ఈ అడుక తినుకుంటా అడుక తినుకుంటా అడుక తినుకుంటా గ్రామ గ్రామాలు తిరుగుతా అడుగ తినుకుంటా గ్రామ గ్రామాలు తినుకుంటా అడుగ తినుకుంటా ఒక 20 సంవత్సరాల దాకా గడిపేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా దేవుని లేఖనం చెప్తా ఉంటే వరధన్యులు వీరు ధన్యులు అంటా ఉంటే ఇంటా ఉంది అడక తింటా ఉంది, ఇంటా ఉంది వాక్యం అడక తింటా ఉంది. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, ఇప్పుడు యోబు గ్రంథం రాసినట్టుగా నువ్వు నీకు నిన్ను ఇవ్వాలి కాబట్టి నువ్వు నాకేమైనా ఇచ్చినవా అనే వాక్యం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఒక రథం మీద అక్కడ దిగొచ్చాడు. ఈ ఊరు నుంచి పులిమాడి పోతుంది అనుకోండి, ఆ మధ్యలో వాగు మధ్యలో ఒక రథం వస్తా ఉందంట. హల్లెలూయా. ఇది నిజం, రథం వస్తా ఉంది. ఏదో బగ్గ 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 మండుకుంటూ వస్తా ఉందట రథం. అరే ఏంటిది మంటలు మంతుంది అని జూల సంచి పక్క సంకేసుకొని వస్తా ఉందట, దెబ్బ దెబ్బ చూస్తుందంట. ఏందో నా దగ్గరకు వస్తుంది, కాలు చచ్చిపోతున్నా, ఏంది కాలు చచ్చిపోతున్నా ఏందని గడగడ గడ గడగడ ఒరికిపోతుంట. చూసి అల్లి నుంచి ఒక స్టేజ్ ఆపబడిదంట, నా కుమారి నాకు ఇవ్వడానికి నీకనే ఏమైనా ఉందా, ఉంటే ఇవ్వవా అనడంట. అంటే ఏం అడక తింటాం, ఏమికేం అర్థం కాక నాకడే ఉందా, నేను అడక తింటానంటే నాకంటే ఒక పెద్ద అడక తింటా నువ్వు ఉన్నట్టుంది కదా అని 3 బియ్యపు గింజలు తీసుకుందంట. మూడు బియ్యపు గింజలు తీసుకొని ఆయన దోషులు వేసిందంట. అంతవరకు తీసుకొని చక్రం తీసుకొని వెళ్ళిపోయాడంట. చూస్తూ చూస్తూనే వెళ్తూ వెళ్తూనే మాయమైపోయాడు, అదృశ్యమైపోయాడు. ఈ ఇంటికి పోయి అల్లమ్మతో చెప్పిందంట, అమ్మ అమ్మ ఇది పరిస్థితి గిట్లని. అయ్యో బిడ్డ ఎవరు కావచ్చు ఆయన? అయితే ఆయన తీసుకో, మిగిలిన బియ్యం తీసుకురాపో మనం వండుకుందాం అని చెప్పేసరికి ఈయన వెళ్ళిపోయి చూస్తే సంచుల 3 బియ్యపు గింజలు బంగారంగా మారినాయంట. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళకు, అరే బియ్యపు గింజలు బంగారం కావడం ఏంటి? చాలా ఆశ్చర్యం వేసిందంటే వీళ్ళకు, అమ్మ నువ్వు ఎన్ని ఇచ్చిన వానికంటే 3 ఇచ్చిన. ఆ 3 బియ్యపు గింజలు ఏం చేసింది చెప్పడాలా దేవుడు? దాన్ని బంగారంగా చేసి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఆ బిడ్డ సంచి పట్టుకుని ఏడుస్తా ఉన్నాడు తల్లిదండ్రులు, అయ్యో భగవంతుడా ఇంత చేసినా మాకు, నీవు లాస్ట్కు ఆశీర్వాదం ఇచ్చే ముందని నిన్ను మోసం చేశావే అని బాధపడతా ఉన్నాడు. ఈ బియ్యం అన్ని పోస్తే ఆయన దోషి ఇట్లా ఎట్టుని చెప్పండి, అంత బంగారం అయ్యేది కదా, మరి బంగారం అంటే ఎంత బాగా బతుకు చెప్పండి వాళ్ళు. అంటే దేవుడు ఎవరంటే, ఈరోజు మీతో మాట్లాడే మాట, నువ్వు దేవునికి ఇస్తే నీ కాడ ఉన్నదాన్ని ఎట్లా మారుస్తాడండి? అలలేయా. ఏం 5 రూపాయలు ఇచ్చిపోతే మా ఇంటికి 5 రూపాయల బిల్లుని బంగారం చేస్తా అనుకోకండి, కానీ బంగారం కన్నా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి దీవించి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎంతవరకు ఏమిస్తున్నావు అనే విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎంతమంది ఏమిస్తుంది చెప్పండి? వారం వారం మందిరం కొరకు ఇచ్చే కూడా మింగేస్తూనే ఉన్నారు, మీరే మింగేస్తున్నారు. అయితే అవి ఏం చేస్తాయంటే తుప్పు బట్టి మీ మీద సాక్ష్యం చెప్తాయి. దేవునికి ఇస్తేనేమో 1000 రెట్లు పెరిగిపోతాయి. హల్లెలూయా. 1 రూపాయి ఇస్తే 1000 రూపాయలు దేవుని కడ అవుతాయి. గుర్తు పెట్టుకోండి. ఒక్క రూపాయి నీకు ఆ దాసి పెట్టుకుని 10,000 రూపాయలు నువ్వు ఓడిపోతావు. దేవునికి ఇవ్వక పెద్దయిన వాడు లేడు, ఇచ్చి దరిద్రుడైన వాడు లేడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయాన్ని బాగా గమనించాలి. సేవ కావాలంటే, పరిచర్య పెరగాలంటే పేద నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసి నీ చేతులు ప్రార్థన ప్లేస్ చేయి. ఏంటండి ప్రార్థన చేయి, రెండు కలపండి. ప్రార్థన చేయండి, మీరు కలపండి. ఎత్తంటే అట్ట అద్భుతాలు అవుతాయి. హల్లెలూయా. ఏ కార్యాలు అంటే ఆ కార్యాలు జరుగుతాయి. జరగవండి. మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభు అడుక్కుంటున్నాం, ఇవన్నీ కావాలనుకుంటున్నాం. అయితే ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమంది 40 రోజులు ఉపాసం ఉందాం. పని చేద్దాం. ఏం చేద్దాం అంటే ఎక్కువ ఏమొద్దు, అందరం చుట్టూ కూర్చుందాం, ఎడ తేకుండా ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం, ప్రభు మీకు స్తోత్రం. ఏమొద్దు ఎక్కువ పెద్దది మనకి ఏ అవసరం లేదు. నాయన ఇగో ఒక చిన్న గ్లాస్ మంచి నీళ్ళు అట్లాంటి అవే నడుచుకుంటూ రావాలని ప్రార్థన చేద్దాం. 40 రోజులు ఉపాసం ఉందాం. వస్తుందండి. ఎందుకురా చెప్పండి, మరి ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఎప్పుడు వస్తుంది? ప్రభుకు అట్లా కోపం వస్తుంది. ఎందుకు చెప్పనా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు సాతాను వచ్చాడుగా, నువ్వు దేవుని కుమారం అయితే పర్వతం మించి కిందికి దూకాను, నువ్వు దేవుని కుమారం అయితే ఈ రాళ్ళని రొట్టెలు చేయరాదన్ను. అంటే దేవుడు ఏమన్నాడండి, దేవుడైన యెహోవా శక్తిని నువ్వు పరిశీలించవద్దు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడండి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మంచి పెట్టలేదా? సందర్భం వచ్చినప్పుడు చేస్తాడు, చేయడని నేను చెప్పాను. కానీ అసందర్భానుసారమైన విషయంలో జరగాలని చూస్తే మాత్రం మనమే మోసపోతాం. మనం ఆయనకి ఇవ్వాలి, తర్వాత అడగాలి, తర్వాత మనము పొందుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే 2 ప్రకటనలు అయిపోయాయి. 3వది ఆరోగ్య సూత్రం చెప్పి వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఆరోగ్య సూత్రం అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఒళ్ళు మంటలు మన్నట్టు, బగ్గ 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 మంటలు మండి, నోట్లంగా వేడి వచ్చినట్టు, పొగ పొగ వచ్చినట్టు, ఎండగొట్టినట్టు, కాలు చేతులు గుంజుకపోయినట్టు ఎంతమంది కూడా చెప్పండి. ఉంటోళ్లకు మందు. హల్లెలూయా. మళ్ళా వారం వచ్చే సరుకు తగ్గపోతే నన్ను అడగండి, మీట్లో పెరుగుందా? పెరుగులో చక్కెర వేసుకుని తాగండి. వారం రోజు తింటేనే ఉండండి, తర్వాత నాకు అడగొచ్చి చెప్పండి. వేడి తగ్గపోతే నన్ను అడగండి. హల్లెలూయా హల్లెలూయా. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి తెలుసుకున్న విధానం ఇది. ఎవరికైనా వేడున్నా కానీ కళ్ళలంగ మంత వచ్చినా, ఇంకా లేకపోతే వెళ్ళంట మంటలు మండి జ్వరం వచ్చినట్టున్నా, పెరుగులో చక్కెర వేసుకుని ఆ పని చేయండి. ఇంకా కొంతమంది గ్యాస్ బాం డమ్మ 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 ఇసి పెడతారు, చచ్చిపోతారు అన్యాలంగా. పెరుగులో బెల్లం వేసి పెట్టండి, కనీసం కాపాడిన వాళ్ళు అవుతారు, వాళ్ళ జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, చుట్టుపక్కలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఏమేమి చెప్పండి, పెరుగులో బెల్లం వేసి రోజు పెట్టండి. దాన్ని ఏమంటారంటే, ఏమంటారండి దాన్ని, మ్యాన్ గ్యాస్ బామ్ అయ్యేది. డుమ్ డుమ్ అంటే తీసి పెడితే బాంబు. సైలెన్స్ బ్రేక్. ఆరోగ్య సూత్రం పాటించండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మీరు వేరేగా ఆలోచించకండి. ఆరోగ్య సూత్రం ఇది ఒకటి మీరు పాటించండి. చక్కెర పెరుగు బెల్లం. బ్రేకులు లేని వాళ్ళు బెల్లం వేసుకొని తినండి, అంత సరిగా ఉండి వేడైన వాళ్ళు మాత్రం చక్కెర వేసుకొని తినండి. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. మీ జీవితంలో ఎంతమంది ఓడిపోయారు చెప్పండి? ఆరోగ్య సూత్రాలు అయిపోయినాయి, 2 ప్రకటనలు అయిపోయినాయి, దేవుని వాక్యము. ఇప్పుడు వాక్యంలోకి వస్తా ఉన్నాం. హల్లెలూయా. కరెక్ట్ 12 అయింది. ఓటమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి, జీవితంలో ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఓడిపోలేదా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించారు. హల్లెలూయా. నమ్మదగిన వాడను కానయ్యా, నమ్మినావు నన్ను, నమ్మదగిన వాడను కానయ్యా, నమ్మినావు నన్ను, నా కొరకు నీవు పరము వీడినావు, నీ రక్తమందు కడిగినావయా, నా కొరకు నీవు పరము వీడినావు, నీ రక్తమందు కడిగినావయా. లోకానయ్యవారు నమ్మదగిన వారు కారు, నా యేసు నాదుడే నమ్మదగిన వాడు,
లోకాన ఎవరు మానవులని నమ్ముకున్నాను ఓడిపోయినాను మానవులని నమ్ముకున్నాను ఓడిపోయినాను కృంగిపోయినాను కృంగిన నన్నే బలపరిచినావు నమ్మదగిన వాడను కానయ్యా నమ్మినావు నన్ను హల్లెలూయా
ఏం చేసిందంట అండి ఓడిపోయిందంట మరి ఓడిపోతే బలం ఇచ్చేవారు ఎవరు చెప్పండి హల్లెలూయా బలహీనతలో హల్లెలూయా
బలహీనతలో బలమా బహుమానములో హల్లెలూయా
మరి
బలహీనతలో బలమా హల్లెలూయా హల్లెలూయా
బలహీనతలో ఏంటి చెప్పండి ఆయన బలం ఎక్కడ చెప్పండి బలహీనతలోనే బలం అనే విషయం మీరు ఓటమిలోనే ఆయన బలం అయితే బైబిల్లో ఎంతమంది ఓడిపోయి ఎంతమంది గెలిచారు అనే విషయం చూద్దాం
హల్లెలూయా ఓటమిలో ఉండి గెలిచేవారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా
అయితే ఆర్భాటంతో దేవుని వాక్యం చూద్దాం లూకా సువార్త 8:40-49 టకటక చదవండి లూకా సువార్త తీయండి
కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను
లూకా 8:40-49
జన
సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండిరి కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అంతటా ఇదిగో
సమాజ
మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె సావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాడుకొనెను హల్లెలూయా హల్లెలూయా బాగా గమనించండి జన సమూహము ఆయన మీద కిక్కిరిసిపోతా ఉన్నాడు ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఓ తండోప తండాల జన సమూహం అంట ఎవరు వెనకాలండి యేసుక్రీస్తు వెనకాల అయితే ఈ జన సమూహంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నారో దొరకడం లేదు నాకు ఓ ఎత్తుకుంటా దెవలాడుకుంటా దెవలాడుకుంటా చిన్నగా బోధకుని కాడికి వెళ్ళిపోయాడండి జన సమూహంలో ఉన్న వ్యక్తిని కలుసుకోవడం ఎంత సులభం అండి చాలా సులభం కదా చాలా కష్టంతో కూడుకునే పని ఆ జన సమూహం ఆయన మీద కిక్కిసి పడతా ఉన్నారు ఇంకా అంతేకాదు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండను అని రాయబడ్డది ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఆయన మీద పడేవారు ఉన్నారు అయితే యాయిర్ అనేటటువంటి ఒక ఉద్యోగి అక్కడికి వచ్చాడు ఒక అధికారి ఆయన కాడికి వచ్చి ఏం చేశారంట అండి ఆయన మీద పడి ఆయనకు నమస్కారం చేసి ఏమంటుందండి ఆయన పాదముల మీద పడి అతనికి నమస్కారం చేసి ఇంచుమించు 12 ఏళ్ల వయసు కలిగినటువంటి నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది తండ్రి నాకు వచ్చి సహాయం చేయి అని బతిమాడతా ఉండు ఎవరండి యాయిర్ హల్లెలూయా 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 బోధకుడా నా కుమార్తె చచ్చిపోతా ఉంది ప్లీజ్ సహాయం చేయండి సహాయం చేయండి నా బిడ్డ రోగంతో ఉంది నా బిడ్డ వ్యాధితో ఉంది నా బిడ్డ సావ బతుకుల మధ్యలో ఉంది రక్షించండి అని ఆయన కాళ్ళ మీద పడి ఆయనని బతిమాడుతా ఉండు బతిమాడుతా ఉంటే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు అరే సరే బాబు అంత బాధపడకయ్యా అంతగాని ఏడవకయ్యా నేనున్నాను కదా భయపడకు పోదాం పదా అని బయలుదేరాడు హల్లెలూయా హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు చనిపోయిన కుమార్తె కాడికి నడుచుకుని పోతా ఉండు ఎవరికాడికి పోతుందండి
సావ సిద్ధమైన కుమార్తె కాడికి నడుచుకుంటూ పోతా ఉండు. నడుచుకుంటూ పోతా ఉంటే మధ్యలో ఏం జరిగిందో బాగా గమనించి చూడండి. తర్వాత వచ్చినము ఆయన వెళ్ళి చూడగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగుముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. హల్లెలూయా. ఇక చూడండి యేసుప్రభు ఆడిపోతుండండి. సావ చిత్తం ఉన్న కుమార్తెకి అడిగి పోతా ఉన్నాడు. యాయిరు ముందు నడుస్తా ఉన్నాడు. రండి వాళ్ళ కూడా రండి, నా కుమార్తె నడిచిపోతా ఉంది, త్వర త్వరగా రండి. అయ్యా ఆలస్యం చేయకు బాబు, నీ కాలమొక్క బాబు 12 సంవత్సరాల అమ్మాయి బాబు, అయ్యా నాకు ఒక్కతే కుమార్తె అయ్యా, రండి అయ్యా రండి రండి అని దేశం ఎక్కడి నుంచో ఆడుకో తీసుకొచ్చే తర్వాత ఇంకొక ఏం చేసిందండి, ఈమెకు 12 ఏళ్ళ రక్తస్రావం అంట. ఈయం వచ్చింది యేసుప్రభు వెనకాల దొరికింది సందని. వచ్చి ఏం పని చేసిందండి, వచ్చి ఆయన వస్త్రం ముచ్చగానే ఆమె ఏమైందంట అక్కడ స్వస్థత పడ్డది. హల్లెలూయా. స్వస్థపడ్డది బాగానే ఉంది. స్వస్థపడిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తున్నారు చూడండి, నన్ను ముట్టినది ఎవరని యేసు తన శిష్యుని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. బాగా గమనించాలి ఇక్కడ సిచ్యువేషన్. అయితే ఇక్కడ 12 ఏళ్ల రక్తస్రావంతో రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయనను ముట్టింది. ఈయన ఎక్కడికి పోతా ఉన్నాడంటే చనిపోతున్నటువంటి దశలో ఉన్న ఆ 12 సంవత్సరాల కుమార్తె వద్దకు ఇతడు పోతా ఉన్నాడు. తండ్రి ఇది గమనిస్తా ఉన్నాడు. సరేనయ్యా, ఎట్లాగో చావు బతుకులో మధ్యలో ఉంది నా బిడ్డ, చచ్చిపోతట్టుంది, నీ కాలు పట్టుకొని బతిమాడాను, ఆ నుంచి ఇంత దూరం వచ్చావు బాగానే ఉంది, ఈమె ఎక్కడి నుంచో వచ్చింది నిన్ను ముట్టుకుంది బాగానే ఉంది ఎవరందా అంటాడు అన్నాడా అండి. అయితే యేసుప్రభు ఏం చేస్తుంది తెలుసా, మరి ముట్టుకుంది బాగైంది, బాగైనాక బాగా ఆయన ముట్టుకున్నాక బాగా కాకపోతే ఏమైందండి, ఈయనేమంటున్నట్టే అక్కడ నిలబడి జన సమూహం వైపు చూసి ఏ బాబు ఎవడు నన్ను ముట్టింది అంటుండు. ఎంత కోమద్దండి ఈయనకి, నిన్ను ఎవడో ముట్టిన సంగతి నాకెందుకయా బాబు, నా బిడ్డ చచ్చిపోతుందని కాళ్ళ మీద చేతుల మీద పడి బతిమలాడి గంటల కొద్దిగా నీ కడ ఉండి నిన్ను ఈడికి తీసుకొస్తే ఎవడో నన్ను ముట్టుకుంటుండేంది, కోపమద్ద రాదండి. మీరే బాగా ఆలోచించండి, మీకెంత కోపమద్దండి, ఏమంటారండి బాగా బలిచిపోయిన పాస్టర్కి ఎక్కడ కన్నా కనపడతాయి కానీ అంటారు అంటారండి, మీరే చెప్పండి. అంటే సావు బతుకుల్లో మధ్యలో ఉన్న బిడ్డ కంటే ఎక్కువ ఏమే, 12 సంవత్సరాల రక్తస్రావ రోగం ఉంది కదా, ఆ రోగంతో పెద్ద ఏం చావాలి కదా. అయితే నా బిడ్డ సావు బతుకుల మధ్యలో ఉంది, ఇప్పుడు నా బిడ్డ ముఖ్యం, ఇవి రోగం కాదు ముఖ్యం అన్నాడు అన్నాడండి. మాట కూడా ఎత్తలేదండి, నిలబడి చూస్తా ఉన్నాడు. ఎవరు ముడితే ఈయనకేంటి అంటడం లేదండి, నిలబడి చూసి ఆయన చూస్తా ఉన్నాను. ఈయనేం పనిచేస్తుంది యేసుక్రీస్తు ప్రభు, ఎవరు నన్ను ముట్టింది, ఎవరు నన్ను ముట్టిందో శిష్యులు నడుతా ఉన్నారు. శిష్యులు అంటున్నారు అయ్యా మాకు తెలియదు, జన సమూహం కిక్కిర్చి నీ మీద పడతా ఉన్నారు, వాళ్ళని చూస్తూనే ఉన్నావు కదా ఎవరు ముట్టిందంటే నేను ఏం చెప్పేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఆగిపోయాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు తండ్రి పాన అట్టగొట్టుకుంటుంది చెప్పండి, ఈ ఆయిర అక్కడనే ఉన్నాడు. ఈ యేసుప్రభు ఏ పని చేస్తున్నాడంటే ఎవడో నన్ను ముట్టుకుండు, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, నాలో నుంచి దైవశక్తితో కూడా బయటికి వెళ్ళిపోయింది, ఈ దైవశక్తి ఎందుకు వెళ్ళిపోయింది, ఇంత సరదాగా తాకిన వాళ్ళు ఎవరు అని ఈయన ఎదుగుతున్నాడు. మరి ఈయనేమనుకుంటుండే చెప్పండి, ముందే నా బిడ్డ సావు బతుకుల మధ్యలో ఉంటే ఈయన నన్ను ముట్టుకుంది ఎవరు, నన్ను దాకింది ఎవరు, నన్ను పూసుకొని తిరిగింది ఎవడు, లేకపోతే నన్ను జంటేసుకొని తిరిగింది ఎవరు, నన్ను లెంకేసుకొని తిరిగింది ఎవరు అని చూస్తారు. ఎవరు చెప్పండి ఎవరండి, యాయిరు. హల్లెలూయా. శిష్యులు కలిపోయాడు, ఏమేమి పేతురు ఎవరా ఇలాగ నన్ను ముట్టుకుంది, నాకెవరికా ఎవరు వచ్చిన నిన్ను రాసుకుంటూనే ఉండే పూసుకుంటూనే ఉండే జై వేసుకుని నడుతూనే ఉండే గుంజుకొని పోతా ఉండే బోధకూడదు ముద్దు పెట్టుకుంటూనే ఉండే ఇవన్నీ చేస్తే మీనెక్కడ చెప్పేది, ఎవడో ఒకడు ముట్టుకోక ముట్టుకోక ముట్టుకుంటే చెప్పదు, అందరు నిన్ను ముట్టుకుంటూ కాలేనా పూసుకుంటూ కాలేనా ఎవడు బాగా నాకెవరికి అంటూ రాను. తండ్రికి ఎక్కడ నుంచి చెప్పను, యాయిరికి ఎట్టుంది పానము, నా బిడ్డ ఇప్పుడో ఇంకొచ్చేపెట్టుకో చచ్చిపోతట్టుంది, అయ్యో బోధ కూడా ఏం చెప్పేది, ఈయన ఏమి మాట్లాడలేకపోతుండు, చూస్తా ఉండి అంతే. యేసుక్రీస్తు ప్రభుకి ఎరికే ఈయన అడ్డ తిరుగుతాడా, లేకపోతే ఏందా ఈ సక్కదడ అంటాడా, చప్పుగా నిలబడతాడా చూద్దామని యేసుక్రీస్తు ప్రభు పరిశీలన చేస్తారు. ఏమని చెప్పండి, యా ఈయరిని హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఇంకా కిందకి వచ్చినాక ఏమంటుండో చూడండి, ఆయన 45 వచ్చిన వాళ్ళు
సారి కింద చూడండి 48 చూడండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇది కూడా చెప్పాలనా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి? యాయిర్ ఏమో నా బిడ్డ చచ్చిపోద్దని యాయిర్ బాధ, తొందరగా వస్తే నా బిడ్డ బతికిపోద్ది, త్వర త్వరగా రండిపోదా కూడా అంటే, ఈయన ఒక ఆడవారి పెట్టుకొని నన్ను ముట్టుకుంది నువ్వేనా? ఎవరు ముట్టుకురని దేవలాడాడు. ఆమె భయపడ్డది, గడగడనికింది, ఆయన కాళ్ళ మీద పడ్డది, అయ్యా నేనే అన్నది. ఏం జరిగిందమ్మా అంటే, ఇప్పుడు ఆమె 12 బాధ యేసుక్రీస్తుకు బోధ చేస్తుంది. ఇప్పుడు ఈడు రావాలన్నా బతకాలండి? చెప్పండి, ఈడేం చేయాలి? నీవు నా కుమార్తె సావు బతుకుల మధ్యలో ఉందని నిన్ను ఆ నుంచి ఈడికి తీసుకొస్తే నువ్వు నాకు తీసుకొని పెట్టింది ఏందయ్యా అని అన్నాడు కొద్ద. ఈయేమో 12 బాధ చెప్తుండే బోధకుడా, ఏమని చెప్పేదా నా బాధ రాలయ్యా? ఏమని చెప్పేద నా బాధను, ఏమని చెప్పేద నా బాధను. హల్లెలూయా. 12 సంధి అయ్యా, ప్రారంభంలోనే ధనమంతురాల్ని విస్తారమైన డబ్బుంది, అందరూ బంధువులు, ఓ అయ్యా యాత్ర కొట్టడం కాదు, మేకలు కొయ్యడం కాదు, పండుగలు చేయడమే కాదు, నాకు రోగం వచ్చింది మొదలుకొని ఒక్కొక్కరు అందరు జరిగిపోయారు. ఆస్తులు అమ్ముకుంటూ వచ్చారు. హైదరాబాద్ పోయాను, నల్గొండ పోయాను, గుంటూరు పోయాను, బెల్లవేడ పోయాను, టంగుటూరు, ప్రకాశం, అన్ని చెప్పుకొస్తుంది. ఇప్పుడు యాయిరుకు వస్తుంది. ఎట్లుంటే చెప్పండి యాయిరుకు, మీరేం పని చేస్తారండి? మీరు ఎగబడి కొరకనే కొరుకుతారు, లేకపోతే కొట్టదనే కొడతారు, పంచదనే పెట్టుకుంటారు. ఇసుపెడతారా? ఇసుపెట్టరు. ఈ మా 12 బోధ చేస్తుంది ఎవరికండి? వస్తుంది ఒక్కనా చెప్పండి, ఎంతసేపు భర్త చెప్పండి ఆ బాధ చెప్పాలంటే? ఆ బాధ అంతా విని చివరికి యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, అమ్మా నీకు స్వస్థత కలిగింది, సమాధానం కలదాన అయ్యి పో. ఇప్పుడు ఆ ఇరుకు అమ్మ వస్తుంది అనుకుందాం, ఏమంటే చెప్పండి? పోకపోతే ఉంటుంది అనుకున్నాం ఆవిడ, ఉంటుందా అండి? ఇది కూడా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు సమాధాన గలదానమై పో అన్నాడు, పోకపోతే ఉంటుందా అండి ఆడ? ఎందుకంటే ఇది రెచ్చగొట్టాలి. వీని ఉద్దేశం ఏందో, వీని కులం ఏందో, వీని లక్షణాలు ఏందో బయటకు తోడుకొస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సామాన్యుడు కాడు, నయ్య కూడా తీస్తాడు, ముళ్ళు చిన్నగా తీయడు. పో అనుకుంటే ఉంటుందా అండి? పోద్ది. పాకేం చేద్దండి? ఇక ఈయన ఇంతసేపు మాట్లాడేసరికి ఏం జరిగిందో చూడండి, కిందికి రాని జర్రా. ఆయన ఇంకను మాట్లాడు చూడగా, సమాజ మందిరపు అధికారి ఇంత నిన్ను ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దానితో చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. పిడవేయి. ఏమైందండి? పని అయిపోయింది. ఇంకెక్కడిది? ఆయన వచ్చిండు, దౌర్భాగ్యుడా, 12 బిడ్డ ప్రేమ ఉంది, ప్రేమ ఉందని చెప్పావు, పొద్దున వచ్చావు, ఎక్కడ వచ్చావు, చచ్చిపోయింది నీ బిడ్డ, ఇంకెందుకు బోధకుతో తిరిగి రా అంటున్నాడు. ఎట్లుంటుందని పానం అంది చెప్పండి. ఈ ఆయిర్ ఇప్పుడు ఏం పని చేయాలండి? ఈ ఇంత కర్మే మాట్లాడుతుంది వచ్చి, భార్య అనేది ఈ మీద మన అక్కడిని పోయిన పోయి తీసుకురప్ప అయ్యా, ఇక సమాధి కార్యక్రమం చేద్దాం, బొంద పెట్టుకుందాం అని వదిలేసరికి ఆ కోపం, ఈ కోపం ఈయన మీద తీసేసింది. అయ్యా ఈ ఎందుకు బోధకుని బాధ పెట్టేది, నీ మీద చచ్చిపోయింది, ఇక త్వరగా తిరిగిరా అంటాడు. ఇప్పుడు ఆయిర్ ఏం పని చేస్తారండి? మీరేం పని చేస్తారు చెప్పండి? ఏం పని చేస్తారండి? ఓ బలై చచ్చిపోయిందిలే, చచ్చిపోతే బట్టుకేంది, పాస్ వచ్చి ప్రాణం చేస్తే లేస్తాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాం కదా, లేకపోతే పరలోక రాజ్యం పోతారు అనుకుంటారా అండి? దెబ్బకే నిర్దాక్షిణ్యంగా ఇక్కడ విడిచిపెట్టి దూషించి మళ్ళా ఈయన ఎట్లా పిలిచిండో ఈయన అట్లా పిలుస్తాడు. ఇప్పుడు బోధకుని ఏమంటండి? నీదో అయ్యా నువ్వు ఒక బోధకుని, నీదో ఒక బోధ, పొద్దు నుంచి వచ్చిన జనకంగా గద్ద తిరిగాడు తిరిగితే ఉన్న నా బిడ్డ చచ్చిపోయినకి నాతో నీతో నాకేం పని, నాకు అవసరం లేదు, నేను పోత పో అని వెళ్ళిపోయేవాడు. అవునండి, మనమైతే వెళ్ళిపోతాం. అయితే యాయిర్ ఏం పని చేస్తుంది చెప్పండి? కదలా కూడా కదలడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట కూడా బైబిల్లో ఒక్క మాట కూడా లేదు, చచ్చిపోతే చచ్చిపోయేదిలే, దేవుని నామ స్తోత్రం అనుకుంటూనే ఆగిపోతా ఉండాలి అంతే. ఎందుకంటే నమ్మకం అంతా ఎవరి మీద చెప్పండి? దేవుని మీద. ఎవరి మీద? బోధకుని మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ బోధకునితో ఈయన మాట్లాడినప్పుడు ఆ యాయిరు దాసుడు వచ్చి ఇతనితో మాట్లాడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ఆ స్వరాన్ని నేను ఏమంటున్నాడు చూడండి, యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడదని అతనితో చెప్పి. హల్లెలూయా. ఏమంటుందండి, యాయిరు నీ కుమారుడు చచ్చిపోయిందయ్యా అనేసి అక్కడ ఆయన చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, యాయిరు నువ్వు భయపడద్దు, ఆమె స్వస్థపడుతుంది, బతుకుంటే బాగా అయ్యేది అనుకుంటారు అనుకోరండి. ఈయనేమంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా భయపడదే చచ్చిపోయినాక, చచ్చిపోయినాక భయపడద్దు అంటే ఊకుంటారండి, ఊకుంటారా? ఆయన నెత్తి మేము గుడ్డేసుకుని రంగి నింపుకొని లేకపోతే ఆడ బోర్ల బండి బుర్రతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, అయ్యో వెళ్ళిపోయినావా, చచ్చిపోయినావా, అమ్మా నాయన తమ్మి, అయ్యో బిడ్డ వెళ్ళిపోయినావా బిడ్డ, ఏడరండి కింద మీద పడి ఏడుస్తూ ఉంటారు. యాయిరు ఏమాత్రం కదలలేదు. కదలని యాయిరు చూసి యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, యాయిరు భయపడద్దు, హల్లెలూయా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నమ్మిక మాత్రం ఉంచు, నీ బిడ్డ బాగా